ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఈ రోజున విజయదశమి. ఈ వేళ కొంచెం ఎర్లీగా ప్రారంభిస్తున్నాం. ఈ రోజున బృందావన హాస్పిటల్స్ అనే పాలకుల్లో హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నారు. దాని ఓపెనింగ్కి వెళ్ళాలి. అంటే నేను గంట మాట్లాడతాను, తర్వాత హెడ్ మాస్టర్ మాట్లాడతారు. మీటింగ్ మామూలుగానే జరుగుతుంది, హెడ్ మాస్టర్ మాట్లాడతారు. మా మేడకి చిన్న పేరు పెడుతున్నాం. దాని పేరు ఏం పెడుతున్నామంటే భగవాన్ భవనం అని ఒక చిన్న పేరు. ఇప్పటికి ఎదుర గేట్ దగ్గర చిన్న పేరు పెడతాం, చిన్న అక్షరాలు. దాని పేరు ఏం పేరు అంటే భగవాన్ భవనం అని. భగవాన్ అంటే ఎవరని? ఈ రమణ భక్తులు అందరూ భగవాన్ అంటే రమణ అనుకుంటున్నారు. రమణ భక్తులందరికీ కూడా భగవాన్ అంటే రమణ మహర్షి అంటే మనం అలవాటు పడ్డాలి, మంచి అలవాటే. భగవాన్ అంటే పరమాత్మ. భగవాన్ అంటే బ్రహ్మం. ఏదైతే జ్ఞానులు పరమాత్మని బ్రహ్మం అని పిలుస్తున్నారో దాన్నే భక్తులు భగవాన్ భగవాన్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ గణపతి శాస్త్రి గారు నిర్దేశించింది ఏంటంటే, ఆయన పరమాత్మ తాలూకు ఆ చైతన్యం తాలూకు ఎరుక పొందాడు కాబట్టి అంటే బ్రహ్మమే అయ్యాడు కాబట్టి భక్తులు భగవాన్ అని పిలుచుకోవటం మంచిదని చెప్పారు. ఇది బ్రహ్మస్వరూపుడికి ఎవరికైనా చెల్లుతుంది భగవాన్ అంటే. ఇవన్నీ పర్యాయ పదాలు, ఇందులో ఏదో తేడా ఉందని అనుకోక్కర్లేదు. పరమాత్మన బ్రహ్మమన్న ఈశ్వరుడన్న భగవాన్ అన్న ఇవన్నీ పర్యాయ పదాలు. సరే చెవటానికి ఏముంది? నిశ్శబ్దంలో అసలు మనుషులు లేరు. మనకు నిద్రలో మనుషులు ఎవరు ఉన్నారు? గాఢ నిద్రలో మనుషులు ఎవరు లేరు. మన గాఢ నిద్రలో ఎవరికి బోధిస్తాం? బోధించటానికి ఎవరు లేరు. మనకి శబ్దంగా మనస్సు శబ్దం చేస్తున్నప్పుడు ఇతరులు ఉన్నారు. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, మనస్సు శాంతిగా ఉన్నప్పుడు, మనస్సులో ఏ రకమైన ఆందోళన అలజడి లేనప్పుడు ఇతరులంటూ ఎవరు లేరు. ఇతరులంటూ ఎవరు లేరు, ఇతరులు లేరు. మనకి తల్లైనా తండ్రైనా బంధువైనా దేవుడైనా ఎక్కువ గురువే. మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు గురువిచ్చిన రక్షణ బంధువులు ఎవరు, గురువు ఇచ్చే రక్షణ మన కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. వాళ్ళు ఇచ్చే అనుగ్రహం కూడా పొందిన వాళ్ళకి తెలియబడాలని కూడా వాళ్ళు అనుకోరు. పెంచదంటే చైతన్యానికి ఇతరులు, చైతన్యంలో ఇతరులు లేరు. అహంభావాలు అయితే పైన నేను అంటే వ్యక్తిగత వ్యక్తిభావంతో సంబంధం లేనటువంటి మనోదేహములతోటి సంబంధం లేనటువంటి దేహముతో సంబంధం లేనిది, మనోదేహములతో సంబంధం లేనిది, వ్యక్తిభావంతో సంబంధం లేనిది, అది తలంపు కాదని. ఇప్పుడు భగవంతుడు గీతలో నేను అన్నాడంటే ఆ నేను మనం అనుకునే తలంపు లాంటిది కాదు, మనం కూడా నేను అంటున్నాం, ఇది తలంపు. కానీ గీతలో భగవంతుడు వాడినటువంటి నేను మటుకు తలంపు కాదు, అది మూఢవస్తులకు అతీతమైనది. ఈ నిద్ర, గాఢ నిద్ర, మెరుకు, స్వప్నం, ఈ మూడు కాలాలు జాగ్రత్త, భవిష్యత్తు కాలం అనువర్తమా, ఈ కాలాలతో సంబంధం లేనిది, అవస్థలతో సంబంధం లేనిది అన్నాను. ఇది మన ఉపనిషత్తులు ఇలా చెబితే అది తలంపు కాదు, నేను నేనై ఉన్నాను అని యేసు చెప్పాడు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఆ దేహముతోటి, మనస్సుతోటి, ప్రపంచముతోటి, తలంపులతోటి, ఇష్టాయిష్టాలతోటి, పుట్టుక చావు, చావులు పుట్టుకలతో సంబంధం లేనిది, పెళ్ళిళ్ళు పేరంటాలు సంబంధం లేనిది. ఈ మధ్యన ఒకరు విషయం అన్నాడంటే అది సత్యం అవచ్చు, అసత్యం అవచ్చు. అది సామాన్యులకు సాధ్యం కూడా కాదు. ఎవరైనా వివాహం మానేసి ఉండగలిగితే దానికి మించిన తపస్సు లేదు. ఆ తపస్సు చేసేవాడికి నేను అనుభవంలోకి వస్తున్నామని ఒక ఋషి అన్నాడు. అది చెప్పలేదు, ఆయన అభిప్రాయం చెప్పాడు. తపస్సు అంటే వివాహం మానేసి జీవించడానికి మించిన తపస్సు అంటూ లేదు. ఆ తపస్సు చేసిన వాడికి నేను అనుభవానికి వస్తున్నామని చెప్పాడు, కానీ ఆయన అభిప్రాయం చెప్పాడు అది. అయితే ఈ బ్రహ్మచారులందరికీ నేను అనుభవంలోకి వచ్చిందని అక్కడ మనకు చరిత్రలో లేదు. బ్రహ్మచారులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇది అనుభవంలోకి వచ్చిందని అక్కడ లేదు. కానీ ఈ విషయంలో మనకు ఉపనిషత్తే ప్రమాణం. అది వారు తెలియ, ఆ నేను తెలియబడాలనుకున్న వాళ్ళకే తెలియబడుతున్నాను చెప్పాడు. అది ఒకటే ఫైనల్, అది అల్టిమేట్ ఫైనల్. దానికి సత్వగుణం ప్రధానం. ఈ మాట ఒకటి, చేత ఒకటి, మనస్సు ఒకటి, పరిశుద్ధంగా మనం ఉంచుకోగలిగితే ఈ నేను తప్పనిసరిగా మన కనపంలోకి వస్తుంది. అసలు ఈ భూమి మీదకి వచ్చిన పని మూడట్లను మలినం చేయకూడదు. మనం లెట్ అస్ ప్యూరిఫై అవర్ మైండ్. నీ మనస్సునే నీ వాక్ని నీ చేతను శుద్ధి చేసుకోవటం కంటే మించిన పని ఏమైనా ఈ లోకంలోనే ఉందా? అంతకంటే పెద్ద పని ఏమైనా నీకు ఈ లోకంలో ఉందా? అది దాన్ని పవిత్రం చేయగలిగితే అది నామస్మరణ చేయండి, లేకపోతే మీ పద్ధతిలో మీరు సాధన చేయండి. అది పరమ పవిత్రం అయితే ఇన్స్ట్రుమెంట్స్ ఆ పనిముట్లు కనుక పరమ పవిత్రం అయితే ఈ తలంపులకి ఆలోచనలకి సంకల్పాలకి పోరాటాలకి ఈ ట్రబుల్స్కి స్ట్రగుల్స్కి డిసప్పాయింట్మెంట్స్కి అన్నిటికీ అభవగా ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ నేను మనకి అనుభవైక వేద్యం అయ్యే అవకాశం ఉంది. అది మట్టికి తలంపు కాదు, అన్ని తలంపులే జీవితంలో. మరణం తలంపు, శరీరానికి సంబంధించిన మరణం తలంపు, శరీరానికి సంబంధించిన చావు తలంపు. తలంపులు కానిది ఏముంది? మీకు వచ్చే సంతోషం తలంపు, మీకు వచ్చే దుఃఖం కూడా తలంపే. ఇంకా తలంపులు కానిది నిజం ఒకటే, అదే నీ హృదయంలో నీకు నేనుగా నిజమే. నీ హృదయంలో ఉన్న నిజమే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నేను ఉందని తెలుసుకోవటం మీరు, అది మనకు అనుభవంలోకి రావటం కాదు. ఇందులో చాలా తేడా ఉంది. ఆ నేను ఉందని మనకు స్ఫురించవచ్చు, కానీ మనకి ఇప్పుడు ఈ మనోదేహములు ఎలాగైతే మనకి ఎరుకలు ఉన్నాయో వాటితో తాదాత్మ్యం ఎలా ఉందో, హృదయంలో ఉన్న నిజంతో కూడా తాదాత్మ్యం పొందటం అనేది ఏదో కడసారి జన్మలో జరిగే పని. అది అంటే ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఆ పుణ్యం తాలూకు సాధన తాలూకు పంటది. అంటే నువ్వు ఎవరు అనుకున్నప్పటికీ బైబిల్లో చెప్పిన వాక్యం ఏంటంటే నువ్వు ఎవరు అనుకున్నప్పటికీ అదే అయ్యి ఉన్నావు. అది ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. అంటే స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది, మోక్షరాజ్యం నీ హృదయంలోనే ఉంది. ఈ మనోనిగ్రహం వల్ల, సెన్సెస్ కంట్రోల్ వల్ల, మైండ్ కంట్రోల్ వల్ల వాటిని హృదయగతం కనుక చేస్తే నువ్వు ఆ హృదయంలో ఉన్నటువంటి సత్యం నీకు ఎరుకలోకి వస్తుంది, నిన్ను బంధాల్లోంచి విడిపిస్తుంది. అయితే ఆ నిజం అనేదాన్ని మీరు అనుకునే ఆ నిజం కూడా మీకు నేనుగా వ్యక్తమైనా అది మీరు ఇప్పుడు చెప్పే నేను లాంటిది మటుకు కాదు. అది తలంపు, మన తలంపు కాదు, మనం చెప్పేది తలంపే. మనం చెప్పేది తలంపు, మనం కూడా నేను నేను అంటాం, అది తలంపే, అది తలంపే. అయితే నిజం మటుకి తలంపు కాదు. మీరు అనుకునే పుణ్య పాపాలు, మంచి చెడ్డలు, ఈ స్వర్గ నరకాలు అనే తలంపులే. మీ ఊహించి అన్ని తలంపులే. ఈ లౌకిక బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, విరోధాలు, ఈ లోకానికి సంబంధించిన అన్ని కూడా తలంపులే. లోకం కూడా తలంపు, అన్ని తలంపులే. అయితే ఇక్కడ భగవాన్ చెప్పింది అంటే తలంపు కానిది ఏదైనా ఉందా అంటే ఒకటే ఉంది, అది నీ హృదయంలో ఉన్న నిజం ఉంది. ఆ నిజమే నీకు నేనుగా అవ్యక్తం అవుతుంది. అది నీకు అనుభవించమైనప్పుడు అది మటుకి తలంపు కాదు. దానికి కానీ శరీ ఈ దేవుళ్ళతోటి కానీ, దేవతలతోటి కానీ, ప్రకృతి విషయాలతోటి కానీ, గుణాలతోటి కానీ, మనోదేహములతోటి కానీ ఎవరితోటి ఎట్టి సంబంధము లేదు. అది 100% అన్రిలేటెడ్, ఎక్కడ అనుబంధం లేదు, దానికి లేదు. ఎక్కడ ఏ రకమైన అనుబంధం దానికి లేదు. అది మనకి తెలియదు, మనం అనుకున్నది అది కాదు. అది మనకి అనుభవంలోకి, అది మనకి అది అది ఎలా ఉందో, అది ఎలా ఉండాలో అలాగే ఉంది. కానీ మన ఊహకి అంది ఇది కాదు, మన ఊహకి అందే విషయం కాదు. అది తెలియబడాలనుకున్న వారికి మాత్రమే తెలియబడుతుంది, వారి బిహేవియర్ ప్యాటర్న్ బట్టి. అంచేది నీకే స్ఫూర్తి ఎప్పుడు వస్తుంది? నీకు నిశ్చలమైన స్థితి, నిర్మలమైన స్థితి, నీ మనసు ఏకాగ్రమైనప్పుడు, నీ మనసు పవిత్రమైనప్పుడు, నీ మనసు సుందరమైనప్పుడు. అది అందం అనేది బయట లేదు. సౌందర్యం అనేది అసలు బయట ఎక్కడ లేదు. సౌందర్యం అంతా మనస్సులోనే ఉంది. మనస్సు పరమ పవిత్రమైనప్పుడు అక్కడున్న సౌందర్యం నీకు బయట ఎక్కడ కనపడదు. వాడే అందుకే వాల్మీకి 7వ అధ్యాయంలో 7వ స్కందం 7వ స్కందంలో ఒక స్కందానికి పేరు, ఒక కాండకు పేరు, ఒక కాండకు పేరు సుందర కాండ అని పేరు పెట్టాడు. అంటే అక్కడ మనసు చాలా సుందరమైనది. అసలు అందం అనేది లోపల ఉంది, కానీ బయట ఏమీ లేదు. నీ మనస్సు ప్యూరిఫై అయినప్పుడు, లెట్ అస్ ప్యూరిఫై అవర్ జెల్స్, లెట్ అస్ ప్యూరిఫై అవర్ మైండ్. నీ మనస్సు పవిత్రమైనప్పుడు దానికి మించిన అందం నీకు ఎక్కడ కనపడదు, నీకే గోచరిస్తుంది అందం. మనం సుఖం కోసం, శాంతి కోసం బయట పాకులాడుతున్నాం, బయట వెతుక్కుంటున్నాం. మన హృదయంలో ఏది ఉందో అది సుఖము లేకుండా లేదు, శాంతి లేకుండా లేదు, ఆనందము లేకుండా లేదు. అది మనకు ఇరుకలేకపోవటం వల్ల, తిరిగిపోవటం వల్ల, ఏదో బజార్లో, సినిమాల్లో, కాపట్లలో ఎక్కడో చోట వెతుక్కుంటూ తిరుగుతున్నాం. మానవుడు చేసేది సుఖాన్వేషణ కదా. కారణం ఏంటంటే దీనికి భగవాన్ స్తోత్రం చెప్పారు, ప్రపంచంలో ఏ వస్తువులోనే, ప్రపంచంలో ఎక్కడ నీకు సుఖం అనేది శాంతి లేదని ముందు నీకు అవగాహన రావటం లేదు. బయట ఎక్కడ ఏమి లేదు. నువ్వు ఈ శాంతిని పొందాలంటే, సుఖం పొందాలంటే నీ హృదయస్థానంలోకి రావలసిందే. బయట ఎక్కడో ఏదో ఉంది సుఖం అనే దాన్ని మనం సాధిస్తాం అనుకోండి, మనం సాధిస్తాం, అది పొందిన తర్వాత తెలుస్తుంది అక్కడ కూడా శాంతి లేదు, సుఖం లేదని. మీరు ఇష్టాలని ప్రేమ అనుకుంటారు, ఈ రాగాన్ని ప్రేమ అనుకుంటారు. రాగం వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనేది నామరూపాలకు అతీతమైనది. ప్రేమ వ్యాపారం చేయదు, ఇష్టాలు వ్యాపారాలు చేస్తాయి. చైతన్యానికి మరొక పేరే ప్రేమ, లవ్. అంచేత బుద్ధుడికి కానీ యేసు కానీ లోకాన్ని హద్దులు లేకుండా అమితంగా అంత లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే వాళ్ళున్నది ప్రేమ సముద్రంలో. ప్రేమ కోరిక, ప్రేమకు అక్కడ డిజైర్ లేదు, ప్రేమకు కోరికలు లేవు. అన్ని కోరికలు నిండిపోయిన వాడు, అన్ని కోరికలు తీరిపోయిన వాడు, అన్ని కోరికలు నెరవేరిన వాడు ఎంత శాంతిగా ఉంటాడో, ఆ శాంతిలోంచి నిజమైన ప్రేమ వస్తుంది. కోరికలోంచి రాదది, కోరిక వ్యాపారం చేస్తుంది. అది మనకు అండర్స్టాండింగ్, మన విషయం మనకు అవగాహనలోకి, మనకు అవగాహనలోకి వస్తేనే కానీ విషయం మనకు ఎంతో కొంత సాధన చెయ్యాలి అనేటువంటి మనసు కూడా కలగదు. అవగాహన కూడా యోగంతో సమానం. నేను శరీరమున కాదు, మనసున కాదు, ఐఎమ్ నైదర్ చేస్తున్నారు దట్టం. నేను అది కాదు ఇది కాదని అనుకోవటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు నీకు. స్వామి శివానంద చెప్పేవాడు, యువర్ నైదర్ ది బాడీ నాట్ ద మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ యువర్. నువ్వు అనుకునే దేహానికి నువ్వు కాదు, నువ్వు అనుకునే మనసు కాదు, నీ లోపల నా వికారాలు నువ్వు కాదు. మరణం లేని మృత్యుతోటి సంబంధం లేనటువంటి సద్వస్తువుడి హృదయంలో ఉంది, అది నీవై ఉన్నావు అని శివానంద రిపీటెడ్గా చెప్పేవాడు. ఇది కాదు అది కాదు అని అనుకోవటం కంటే ఏదిగా ఉన్నావు అదిగా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ లాభం పొందుతావు అని ఇక్కడ భగవాన్ చెబుతున్నారు. నువ్వు కానిదాన్ని నేను 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 కాదు నేను కాదు నేను కాదు అనుకోవటం కంటే నువ్వేదైతే అవునో అదిగా ఉండటానికి ప్రయత్నం చేస్తే నువ్వు తొందరగా పొందుతావు. కానీ కానిది ఎలాగవో కదనవు, అది కాదు ఇది కాదని కనుక్కోవటం వల్ల ప్రయోజనం ఏంది? అది ఎలాగా కాదు కదా నువ్వు అంటే మనస్సుని లోపలికి తోసుకెళ్తాను తోలికెళ్తాను కదా ఒక ఉపాయం కింద వాళ్ళు చెప్పారు, పెద్దలు వాళ్ళు చెప్పారు. అంటే మనస్సును అంతర్ముఖపరచడం కోసం మన 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 ప్రవర్తన వల్ల మన ఈ సత్వగుణాన్ని సత్వగుణం ఒకటి మెయిన్. సత్వగుణం మనం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే నెమ్మదిగా సులువుగా స్టడీగా మనస్సు అంతర్ముఖం అయిపోతుంది. మీ శరీరాన్ని ఎక్కువ శిక్షించే అక్కర్లేదు, మీ శరీరాన్ని మరీ అంత ఎక్కువ బాధలు పెట్టేయకండి. మీ మనస్సుని శరీరాన్ని ఎక్కువ బాధలు పెట్టక్కర్లేదు. దైనందిన జీవితంలో ఈ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు గర్వం రాదు, అహంభావన కూడా తగ్గిపోతుంది, వ్యక్తి భావన తగ్గిపోతుంది, గర్వం కూడా తగ్గిపోతుంది. నువ్వు ధనాన్ని ఈ జనాన్ని ఈ గౌరవాలని ఈ అధికారాలని కోరుకున్నంత కాలం నీకు సత్వగుణం ఎలాగొస్తుంది? కొంతమంది ఏదైనా మంచి పనులు చేసినా జనం కోసం చేస్తే జనాకర్షణ కోసం నీకు చెయ్యాలంటే ఏదైనా మంచి చెయ్యాలంటే చెయ్యవు, కానీ జనాకర్షణ కోసం చేయకు. నువ్వు నీకు ఏదైనా మంచి చెయ్యాలంటే మంచి కోసమే చెయ్యాలి. నీ కుడి చేయి చేసే పని ఎడం చేయికి తెలియాలని నువ్వెంచుకనుకుంటున్నావు? మంచి వాళ్ళకు కూడా బుద్ధిమంతులకు కూడా యోగ్యులు కూడా దీన్ని సాధించలేకపోవడం కారణం ఒకటి గుర్తింపుల కారణం. ఇంట్లో వాళ్ళు కూడా గుర్తింపులు కోరుకుంటున్నారు. బండి చాకరి చేస్తున్నాం ఇంట్లో ఎవరు గుర్తించే వాళ్ళు కనపట్టాలంటారు వాళ్ళు. ఆ గుర్తింపు కోరేది సైతానం. అది మనకు తెలియదు, మనం మంచివాళ్ళే కానీ అది మనకు తెలియదు. గుర్తింపులు కోరేది కూడా సైతానం. ఇది సైతానం. ఎవరి మటుకాళ్ళు తినేసి పోతున్నారు, మేము పడే కష్టం ఎవరు గుర్తించటం లేదు. ఏదో చుట్టాల్లాగా వచ్చి కూర్చుంటున్నారు, తినేసి పోతున్నారు. నేను చేసే కృషి ఎవరో గుర్తించటం లేదు. ఎవరో గుర్తించటం లేదు అనుకోవటం పొరపాటు, భగవంతుడు గుర్తిస్తున్నాడు. మనకు భగవంతుడు తెలియకుండా ఏ పని చేయడం తలంపు కూడా రాదు. మనకు వచ్చిన తలంపులకు కూడా ఆయన సాక్షి. మీకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రతి తలంపు విషయంలో జాగ్రత్తగా ఉండండి, చిన్న తలంపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏం చేద్దంటే ఆ తలంపులు, ఆ చిన్న తలంపులే మీ క్యారెక్టర్ని నిర్మిస్తుంది. క్యారెక్టర్ ఇస్ నాలెడ్జ్, క్యారెక్టర్ ఇస్ పవర్. ప్రతి చిన్న తలంపుల విషయంలో మనం ఏ అశ్రద్ధగా ఉంటాం తలంపుల విషయంలో, అయ్యే మన 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 క్యారెక్టర్ని నిర్మించి ఆ తలంపులే. నువ్వు మంచి తరాన్ని కనుక నువ్వు మనస్సులో గుడ్నెస్ని కనుక సంపాదించగలిగితే అది జ్ఞానానికి దారి చూపిస్తుంది అంటాడు సోక్రటీస్. మీ ఇంట్లో వంటింట్లోకి ఎలా వెళ్ళాలంటే నీకెవరు చెబుతారు? మీ ఇంట్లో ఏ గదిలోకి ఎవరో ఎలా వెళ్ళాలంటే నీకు ఇంకోవాళ్ళు చెబుతాను, కానీ మీరు వెళ్ళరా? అదే మీ లోపలే ఉంది, ఉన్నదంతా మీ లోపలే ఉంది. అది మీ మనస్సు ఏకాగ్రహం అయితే, మీ మనస్సు పవిత్రం అయితే అక్కడికి వెళ్ళటానికి మీ మనస్సు దారి చూపిస్తుంది, బయట వాళ్ళు చూపించేది కాదు. ఈ మొట్టమొదటి క్యాపిటలిజం గురించి చెప్పింది సోక్రటీస్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ అంటున్నారు, కమ్యూనిస్ట్ కంట్రీలు చైనా రష్యా కూడా ఇప్పుడు వాళ్ళకి పని ఏంటంటే డబ్బు సంపాదించుకోవటం. అన్ని దేశాలకు కూడా డబ్బు సంపాదించుకోవటం పని. అంటే ఈ డబ్బు సంపాదించుకుని వాళ్ళు సోక్రటీస్ ఏం చెప్పారంటే, మీరే సంపాదించుకుని మీరు సంపాదించిన డబ్బు తీసుకుని మీరు ఆనందపడుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు, అది క్యాపిటలిజం. ఎవరు సంతోషిస్తారు? మీరే సంతోషించుకోవాలి. ఇళ్ళకాడ కూర్చుని ఇంటికాడ కూర్చుని మీ బ్యాంక్ అకౌంట్ అయ్యి మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మీకు సంతోషం వస్తూ ఉంటుంది, ఇది ప్లెజర్ ఇస్తాం. అదే క్యాపిటలిజం అంటే అదే క్యాపిటలిజం. ఇది మొట్టమొదటి క్యాపిటలిజం గురించి చెప్పింది సోక్రటీస్ చెప్పాడు. ఒక రాజకీయ నాయకుడు చెప్పలేదు, ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త చెప్పాడు క్యాపిటలిజం గురించి. మనిషికి కేవలము తిండి వల్ల బట్ట వల్ల బతకలేడు, ఏదో కొంత పోగు చేసుకుంటాడు. ఆ పోగు చేసుకున్నది ఆడి పోగు చేసుకున్నది ఆడే చూసుకుని అమురిచిపోతూ ఉంటాడు. అదొక బయట ప్లేజర్కి బయట నుంచి వచ్చే సంతోషానికి ఒక కారణం. సరే మీరు కూడా బాగా ధనవంతులు అంటే ఎవరైనా ఇతరులని అంటే మీకు సంతోషం కారణం అవుతుంది. సంతోషం కారణం అది మీకు సంతోషం, మీకు సంతోషం కలగజేస్తూ ఉంటుంది. అంచేది మీకు ఈ సొంత క్యాపిటలిజం అంతా కూడా ఈ మీరు సంపాదించేదంతా మీరు చూసుకుని సంతోషించడానికి ఈ క్యాపిటలిజం వచ్చిందని మొట్టమొదటిలో సోక్రటీస్ చెప్పాడు. ఇప్పుడు మన ఏదో మన ఇండియాలో కూడా ప్రపంచం అంతా మధ్యతరగత ప్రజలు తగ్గిపోతున్నారు, ఉంటే ధనవంతులు అయిపోతున్నారు, లేదా పేదవాళ్ళు అయిపోతున్నారు, అటైనా పెరుగుతున్నారు ఇటైనా పెరుగుతున్నారు, కానీ మధ్యతరగత ప్రజలు తగ్గిపోతున్నారు. జనరల్గా అమెరికాలో కూడా చాలా దేశాల్లో ఇప్పుడు మరి ఈ పరిణామం ఎలాగొస్తుందో, కానీ అయితే ధనవంతులు అయిపోతున్నారు, లేదా పేదవాళ్ళు అవుతున్నారు, పేదవాళ్ళు అవుతున్నారు. ఈ మధ్యతర ప్రజలు ఎలాగైనా కొంచెం ప్రపంచంలో మొత్తం జనాభాలో చూస్తే కొంచెం తగ్గుతున్నారు. మధ్యతర ప్రజలు తగ్గకూడదు, అలా మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. ఏంటంటే ప్రపంచానికి ఏదైనా మంచి చేస్తే మధ్యతరగతి ప్రజలే చేస్తారు. మధ్యతర ప్రజలు ఏదైనా ఉపకారం పొందాలంటే సమాజం మధ్యతరగత ప్రజలే ఉపకారం చేస్తారు. బాగా ధనవంతులు ఎక్కువ ధనవంతులు చేస్తారని ఎక్కడ లేదు, అది ఉప్పు నీరులాగా ఇంకా వాళ్ళకి దాహం పెరిగిపోతూ ఉండొచ్చు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, అప్పుడు ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఇది నాది, నేను సంపాదించాను, ఇది నాది, ఇది నేను, ఇది నేను సంపాదించాను, ఇది నేను, నాది నాది, నేను సంపాదించాను, ఇది నాది నాది మాట. ఈ నాది అనేది అందరూ ఉపయోగించుకుంటారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, పలు మాటలు నువ్వు వస్తున్నావు, నేను సంపాదించాను, నేను సంపాదించాను, ఇది నాది నాది అనేది ఇలా అనుకుంటూనే కాలం టైం వేస్ట్ చేసుకుని చస్తున్నావు నువ్వు. సంపాదించే సంపాదించే అర్థమైన 24 గంటలు ఆగడదంటే నీ టైం పాడైపోతుంది. నీకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎంతకాలం జీవిస్తావు? అది కాదు, మనిషి ఎంతకాలం జీవిస్తాడు? ఇప్పుడు ఈవేళ మనం ఆరోగ్యంగా ఉన్నా రేపు ఎలా ఉంటామో చెప్పలేమండి. అంచేది నువ్వేదో నేను 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 సంపాదించాను, నేను సంపాదించాను, ఎలా మురిసిపోతున్నావు. ఈలోపల నీ శరీరం చనిపోతుంది. నువ్వు ఆ సంపాదించిన అంత డ్రీమ్ స్టఫేనే కదా, అంత అది అంత డ్రీమ్ స్టఫే. నువ్వు చివరికి ఎవడో తింటాడు, నువ్వు సంపాదించిన నీ కూడా రాపోయినా ఎవడో తింటాడు. కానీ నీ జీవితంలో మరణాంతర జీవితంలో నువ్వు ఎక్వైరీ చేసింది ఏంటనే, మీరు సంపాదించింది ఎవడో తింటాడు. ఎవడో తినేవాడిని భగవంతుడు పురమాయించాడు. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. కానీ నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, సంపాదించావు రైట్. నేను సంపాదించాను, నేను సంపాదించాను, అస్తమాన రిపీట్ చేసుకుని నువ్వు కాలాన్ని టైం వేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు. అంచేది మీ డ్యూటీ అంతా బయట ఏమి లేదు, లోపలేముంది. మీరు పొందవలసింది అంతా బయట ఏమి లేదు, లోపలేముంది. మీరు బయట మరి బాగున్నారు, లోపల ఎలా ఉన్నారు? బయట బాగున్నారు కదా, లోపల ఎలా ఉన్నారు? లోపల కూడా బాగు చేసుకోవాలి కదా. మీరు అచీవ్ చేసిన బయట ఏమీ లేదు, మీరు అచీవ్ చేయవలసింది లోపల ఉంది. మీరు పొందవలసినంత లోపలే ఉంది, మీరు అచీవ్ చేయవలసినంత లోపలే ఉంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసను చూస్తే బయట ఏం కనిపిస్తుంది? ఏమి కనపడదు. ఓ తుండిగుడ్డు ఉంటుంది, అంతకంటే ఏమి లేదు. హోమ్లెస్, ప్రాపర్టీలెస్. కానీ లోపల ఎంత దూరం వెళ్ళాడు, లోపల ఎంత లోయల్లోకి దిగాడు, లోపల ఎంత ఏ చైతన్య స్థాయిని అందుకున్నాడు, ఎంత దూరం లోపల ప్రయాణం చేశాడు, అది మన కళ్ళకు కనపడదు. అంటే బయట అచీవ్ చేసిందే మీ కళ్ళకు కనిపిస్తుంది, కానీ మానవుడు లోపల అచీవ్ చేసింది మీకు కళ్ళకు కనిపించడం లేదు. అంటే అది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. భగవాన్ కొండ దిగి వస్తున్నారు, నడిచి స్లోగా వస్తున్నారు. ఒకళ్ళు దిగి వస్తుంటే భగవాన్ ఆడు చేసుకునే పని మానేసి నమస్కారం పెట్టాడు. భగవాన్ కొండ దిగి వస్తుందంటే ఒకడు కొండ దగ్గర పని చేసుకునేవాడు వాడి పని మానేసి నువ్వు వాడి నమస్కారం పెట్టాడు. అంటే భగవాన్ ఇంపెర్సనల్ లైఫ్. ఇప్పుడు నమస్కారాలు పెట్టకపోతే కోపం. మీరు ఇంట్లో అసలు బయటకు వచ్చేప్పటికే తప్పుకోండి తప్పుకోండి అనేవాళ్ళు కూడా ఉండాలి మీకు. మీరు ఇంటికాడ దిగి చిన్న కారు ఎక్కి లోపల తప్పుకోండి తప్పుకోండి, అమ్మగారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటే మీకు చాలా సరదాగా ఉంటుంది. అది మేడమ్మ గారు వస్తున్నారు తప్పుకోండి 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 అలా పురమాయించుకోవాలి. మీరు మనుషులు మీరు ఎవరినో ఒకళ్ళు పురమాయించుకుంటాడు, చెబుతాడు, రోడ్డు మీద కూడా ఆఫ్ చేస్తాడు. మేడం గారు వస్తున్నారు తప్పకుండా అక్కడ. ఇవన్నీ కృత్రిమ గౌరవాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ కృత్రిమ గౌరవాలు, అది ఆర్టిఫిషియల్. ఇవన్నీ కూడా ఏంటి? ఆర్టిఫిషియల్. ఈ రకంగా కృత్రిమ జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నాడు మానవుడు. జనరల్గా ఇక్కడ జాగ్రత్తగా వినండి, వాడు పని మానేసి వచ్చి నమస్కారం పెట్టాడు భగవానుకి. నమస్కారం పెట్టాడు. నువ్వు ఎందుకయ్యా నువ్వు పని చేసుకుంటున్నావు? నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నా దారిని వెళ్ళిపోతున్నాను. ఆ పని మానేసి వచ్చి నమస్కారం పెట్టినందుకు నువ్వు చేసుకునే పని, నువ్వు చేసుకునే పని కూడా నమస్కారంతో సమానం. పనిలో దేవుణ్ణి చూడటం నేర్చుకో. పని కూడా దేవుడే, పనిలో దేవుణ్ణి చూడటం నేర్చుకో. నువ్వు నాకు నువ్వు పని ద్వారా పని ద్వారా కూడా దేవుడికి నమస్కారం పెడుతున్నావనే భావన విడిచిపెట్టకు. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు కూడా జ్ఞాపకించుకోండి. నోటితోటి స్తోత్రాలు కాదు, పని ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు, చేతులతో కూడా ఆరాధించవచ్చు. పని చేసి దాని ఫలితాన్ని కూడా ఈశ్వరుడికి సమర్పించవచ్చు. దానివల్ల కూడా మీ మనస్సు పవిత్రమవుతుంది, అంటే ప్యూరిఫై వచ్చింది, ప్యూరిఫికేషన్. అంటే మనం భూమి మీదకి వచ్చినందుకు ప్యూరిఫికేషన్ కంటే మించిన పని ఏమి లేదు. మనకు వచ్చే మంచి ప్రతి చెడు తలంపకి మనం ఏదో ఒక రోజున సమాధానం చెప్పాలి. వీఆర్ ఆల్ ఆన్సరబుల్. నువ్వు పని మానేసి నాకు వచ్చి నమస్కారం పెడతావంటే అదే మన దేశంలో ఉన్న పెద్ద చెడ్డది. ఇక్కడ పని ముఖ్యం కాదు, యజమానులకి ఎక్కువ వినయంగా ఉంటే చాలా అనుకుంటారు ఇక్కడ మన ఇండియాలో. అది కాదు, పనే ముఖ్యం. వినయం అనేది రెండో పక్షం. పని మానేసి వినయంగా ఉండమని కాదు. అంటే నువ్వు పనిలో దేవుణ్ణి చూసుకో, కామే భగవాన్ చేకో. నువ్వు పని చేస్తున్నావు, ఆ పనిలో నువ్వు దేవుణ్ణి చూసుకో. పని కూడా నువ్వు దేవుడికి పెట్టే నమస్కారం లాంటిది. ఆ పని మానేసి నువ్వు వచ్చి నాకు నమస్కారం పెట్టక్కర్లేదు, అలా నమస్కారాలు అక్కర్లేదు. పైగా మమ్మ చాలా మంచిదని నోటితో చెప్పేవాళ్ళు మంచివాళ్ళ, అమ్మకి సేవ చేసేవాళ్ళు మంచివాళ్ళ. ఎందుకు లిపి సర్వీసు? పిల్లలతో చేతులతో సేవ చేయడం మానేసి పిల్లలతో చేస్తారా? ఎందుకు లిపి సర్వీసు? వట్టి మాటల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? పంచుల గారు చెప్పినట్టు వట్టి మాటలు కట్టి పెట్టండి. మీ అమ్మగారు మంచం పడితే సేవ చేయడం మానేసి కాళ్ళకు పూజ చేస్తారా? అది కాదు, ఇక్కడ పని కూడా పూజతోడు సమాన. పూజ అంటే నేను నోటితోడు చెప్పే స్తోత్రాల కంటే, మీరు అంతటివారు అంత ఎంతటివారు అని చెప్పే మాటల కంటే నిశ్శబ్దంగా నిర్మలంగా నిరాడంబరంగా మీరు చేయగలిగిన పనే మీరు మీరు ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళు శాంతిగా ఉండేటట్టుగా మీరు చేయగలగటం దేవుడికి చేసే ఆరాధన. పదమంది సేవ చేసి తిడుతూ ఉంటారు, ఇంటికా వాళ్ళకి పని చేసి కాళ్ళు ఎవరైనా కొట్టుకోమన్నాడు అని తిడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు విరిగిపోతున్నాయి. అటువంటి సేవలు అనవసరం. సేవ చేస్తారు, ఎంతో కొంత సేవ చేసి తిట్టేస్తూ ఉంటారు. నీకు సేవ చేయవలసి వస్తుంది, నీకు కాళ్ళు ఎరవై ఎవడెరు కొట్టుకోమన్నాడు నిన్నని. అటువంటివి వద్దు. అటువంటిది అది ఆరాధన కాదు. అదేంటది? అది ఆరాధన కాదు. అది ఆరాధన కాదు. అంచేది నువ్వు నిజంగా చేసే సాష్టాంగ నమస్కారం ఏంటంటే, నువ్వు ఎవరికైతే సేవ చేస్తున్నావో అది వాళ్ళకి ఉపయోగపడాలి. దానివల్ల వాళ్ళు శాంతిగా ఉండగలగాలి, వాళ్ళు మంచి లోకాలు పొందగలగాలి. నువ్వు మాట్లాడే మాటల వల్ల వాళ్ళ మంచం పట్టారని నువ్వు అవమానం చేయకు. వాళ్ళు ఏదో చిరాకు మాటలు మాట్లాడారని నువ్వు అవమానం పొందకు. ఈ మధ్యన పాలకూడ నుంచో ముసలమ్మ గారు వచ్చారు మా దగ్గరికి. మా ఆయన తినేసి పడుకుంటున్నాడని ఇంకా పనలేదండి. మీ ఆయనకి వయసు ఎంత? 84. ఏం చేయమంటావండి మరి? నీకు మీ ఆయనకి వయసులో 10 ఏళ్ళు తేడా ఉంది. మీ ఆయన నీకంటే 10 ఏళ్ళు పెద్ద వయసులోనే. ఆడు తిని పడుకోకపోతే అన్న ఏం చేయమంటావు? 85 ఏళ్ళు వచ్చినా ఏం చేయమంటామో రండి. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు. తిని పడుకుంటున్నాడా అందుకేమని అల్లరి చేస్తున్నాడా? అల్లరి ఏమి లేదు, పడుకుంటున్నాడంటే గొడవ ఏమి చేయడు, అలా పడుకుని ఉంటాడు. అంటే నువ్వు సేవ చేయడానికి ఆడ అవకాశం ఇస్తున్నాడు మీకు. మీ భర్త సేవ చేయడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆడేదో పుస్తకం లే పడున్నాడు, మీరు చేయగలిగింది ఏదో చేయండి. ఆడు ఇంకా పొలం వెళ్తాడు, ఏం పని చూస్తాడు? ఆడికి పని చేసే శక్తి తగ్గిపోయింది తర్వాత కదా. పని చేసే శక్తి ఉన్నవాడు మంచం మీద పడి ఎంతకాలం ఉంటాడు? అంటే ఈ అమ్మగారికి భగవంతుడికి అవకాశం ఇచ్చాడు. పతికి సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఇప్పుడు వదులుకుంటున్నారు. ఇది ఈ అవకాశాన్ని కొంతమంది దేశానికి సేవ చేయక్కర్లేదు, గ్రామానికి సేవ చేయక్కర్లేదు, ఇంట్లో వాళ్ళని చూస్తే సరిపోతుంది. వాళ్ళందరూ దేశానికి ఉపయోగపడక్కర్లేదు అని అంత పెద్దవాళ్ళు కూడా దేశానికి ఉపయోగపడే అంత పెద్దవాళ్ళు కూడా అది కాదు. అంత లార్జ్ హార్టెడ్ అంత బిగ్ హార్టెడ్ అంత ప్యూరిఫైడ్ హార్టెడ్ కూడా వాళ్ళు ఉండటం కష్టం. ఈ లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం మానేసి మనం ఏం బట్టలు కట్టుకున్నాం, మనం ఏమి తింటున్నాం, మనకున్న ఆస్తులు ఏంటి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం మానేసి ఇతరుల గురించి నిరంతరం ఆలోచించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు ప్రపంచం. అసలు లేకపోలేదు. భగవంతుడు వాళ్ళ చేతులతో తయారు చేస్తాడు వాళ్ళని పుట్టకముందు. వాళ్ళని భగవంతుడు చేతులతో తయారు చేసి భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళ శరీరం కాలి బూడిదైపోయే వరకు ఇతరులకు ఉపయోగపడతాను ఉంటారు, ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా మనం జన సమూహం మీద వాళ్ళని కొలవటానికి వీలు లేదు. వాళ్ళు కొద్ది మంది, వాళ్ళు భగవంతుడు తయారు చేస్తాడు వాళ్ళని. వాళ్ళు ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో, వాళ్ళు కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచం కాస్త ఉప్పు ఉన్న పప్పు లేకుండా ఉంటుంది. ఉన్నారు అక్కడక్కడ ఉన్నారు, అసలు లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళు ఉండటం వల్ల కొంత లోకానికి ఏదో లోకంలో ఏదో ఎస్టెన్స్ ఉందని మనకు అనిపిస్తుంది. పుస్తకాలు శృతులు ఉన్నాయి. శృతి అంటే వేదం, స్మృతి అంటే భగవద్గీత. శృతులు ఉన్నాయి, ఇతర గ్రంథాలు. నేను శ్రద్ధగా చదువుతున్నాను, ఒక భక్తుడు అడుగుతున్నాడు, వేదం చదువుకున్నాను, వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇతర గ్రంథాలు కూడా అధ్యయనం చేస్తున్నాను. నేను చదవలసిన గ్రంథాలు శ్రద్ధగా చదువుకుంటున్నాను. మరి లోపలటువంటి ఈ హృదయంలో ఉన్నటువంటి సత్యం నాకు ఎరుకులోకి వస్తుందా? ఆ లోపల ఉన్నటువంటి అమృత వస్తువుతో తాదాప్యం వస్తుందా? గ్రంథ పఠనం చేస్తున్నాను. అధ్యయనం కూడా ఒక తపస్సు. ఈ అధ్యయనం బాగా చేస్తున్నాను, దానివల్ల నాకు ఏమైనా జ్ఞానం కలుగుతుంది అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అంటే సత్య జ్ఞానం కలుగుతుంది అని. ఇప్పుడు మనకున్న జ్ఞానం మిథ్యా జ్ఞానం, అంటే ఇంద్రియాలతోటి విషయాలను సేకరిస్తున్నాం. మనస్సు ఇంద్రియాల ద్వారా మనస్సును బయటికి పంపి విషయాలను సేకరిస్తున్నాం. మనది విషయ జ్ఞానం, సత్యజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు. ఇప్పుడు మనం సంపాదించే జ్ఞానం వల్ల పొట్ట వెళ్ళొచ్చు, కానీ జ్ఞానం కలగదు. అంటే సత్య సాక్షాత్కారం కలగదు, ట్రూత్ని రియలైజ్ చేసే అవకాశం లేనే లేదు. ఏం చేయాలంటే మనం చదివే గ్రంథాలకి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకి, మన బుద్ధికి అది అందదు. ఎక్కడైతే బుద్ధి పూర్తిగా అణిగిపోయిందో, ఎక్కడైతే ఈ మనస్సు ఇంద్రియాలు పూర్తిగా అణిగిపోయిందో, ఎక్కడైతే వ్యక్తి భావన పూర్తిగా శేషం లేకుండా ఆర్తకర్పూర అంటిస్తే ఎలా కాలిపోతుందో, అలాగే ఏమి శేషం లేకుండా నిశ్శేషంగా వ్యక్తి భావన కాలి బూడిదైపోయిందో, అక్కడ మాత్రమే నిజం తానుగా ప్రకాశిస్తుంది. సోక్రటీస్ అంటాడు, ఆత్మ తనంతట తానుగా ప్రకాశించకపోతే నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలవు, ఏం చేస్తావు? ఆత్మ నీ లోపల ఉన్న చైతన్యం తనంతలు తానుగా ప్రకాశించకపోతే నీ సాధనల వల్ల, నీ మాటలు, నీ చమత్కారాలు, నీ కుయుక్తులు, నీ కుతంత్రాలు, నీ కుచేష్టలు, నీ టాక్ట్, నీ తెలివితేటలు దాన్ని ప్రకాశింపజేస్తుంది. మీరు సంపాదించిన గౌరవాలు, మీరు సంపాదించిన ఆస్తులు దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏమి చెబుతున్నాడండి? మీరు బాహ్యంగా ఏదో అచీవ్ చేస్తున్నారు కదా, బాహ్యంగా ఏదో అచీవ్ చేస్తున్నారు. అది లోపల చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది. వారంతటి వారి ప్రకాశించాలి, కానీ లోపల చైతన్యం వారంతటి వారు ప్రకాశిస్తే నువ్వు దర్శించడానికి పనికి వస్తావు. కానీ నీ బయట ఉన్న అచీవ్మెంట్స్ వల్ల, నువ్వు బయట సాధించిన విషయాల వల్ల దాన్ని ప్రకాశింపజేయగలవా? అది సాధ్యమా కాదు. ఇది ఉపనిషత్తుల కంటే చాలా అందంగా స్వాక్రటీస్ చెప్పాడు. తనంతట తాను ప్రకాశించాలి. తనంతట తాను ప్రకాశించకుండా నువ్వు చేసే ప్రక్రియల వల్ల అది ప్రకాశిస్తుందా? నువ్వేదో జీవితంలో సాధించారు కదా, మీరు కొన్ని జీవితంలో సాధించారు కదా, మరి మీరు సాధించిన దానివల్ల అది ప్రకాశింపజేయబడుతుందా? తనంతట తాను ప్రకాశిస్తే మీరు దర్శించడానికి పనికి వస్తారు, కానీ మీరు దాన్ని ప్రకాశింపజేయగలరా? అది సాధ్యమా? మేము గ్రంథాలు అవి పఠిస్తున్నాం, ఈయన అడుగుతున్నారు. మేము అన్నీ బాగా చదువుకున్నాం, అన్నీ బాగా చదువుకున్నాం. అసలు చదువు వల్ల వినయం రావాలి. మీ ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటున్నారనుకోండి, విద్య వల్ల వినయం రావాలి. విద్య వల్ల వినయం రాకుండా గర్వం వస్తుంది, విద్య కాదు అసలు. విద్య వల్ల వినయం రాకుండా గర్వం వస్తుంది, విద్య కాదు. చాలామంది మనుషులు పాడైపోవడానికి గర్వమే కారణం. అది ఎలాగొస్తుందో మీకు తెలియదు, తెలియకుండా వచ్చేస్తుంది. అంచేది మీరు ఏమీ కష్టపడద్దు, మీ శరీరాలను శుష్కింపజేయొద్దు, మీ మనస్సును ఇబ్బంది పెట్టొద్దు. ఒకటే సూత్రం, సత్వగుణం స్లోగా ప్రాక్టీస్ చేయండి, మీకు రావలసినవి అన్నీ దేవుడు సమకూరుస్తాడు. మీకు కావలసినవి అన్నీ దేవుడు సమకూర్చి జ్ఞానాన్ని కూడా అందిస్తాడు. భౌతిక విషయాలన్నీ మీకు సమకూర్చి ఆ భౌతిక విషయాలతో పాటు జ్ఞానాన్ని కూడా సమర్పిస్తాడు. మీకు ఒక సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయండి. అయితే ప్రవర్తనలో, మాటలో, చేతలో, మీరు చేసే పనులు ఎక్కడ చూసినా అది నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అంటే మీకు సత్వగుణం, ఆ పని మీ సత్వగుణాన్ని అభివృద్ధి చేసేలాగా ఉండాలి. అది ఒకటే చేయండి, ఇంకేం అక్కర్లేదు. మీరు మీ శరీరాన్ని, మీ మనసుని కాల్చుకు తినకండి. అంత దూరం అక్కర్లేదు. సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మాటలో కూడా కొంతమంది ఇంట్లో దగ్గరగా ఉన్న వాళ్ళు చూడు, గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఇంటికాడ ఉన్నారు కదా, ఎదురుకుండా వినపడతాను, పెద్ద పెద్ద అరిచేసుకుంటారేంటి? ఇంటికాడ ఎదురుకుండా ఉన్నారు, వినపడతాను కదా, వాళ్ళకి అరుచుకుంటున్నారేంటి? అరుచుకుంటేనే కానీ మాట వినపడదా? ఏంటి అలా అరుచుకుంటున్నారు? వాళ్ళు రహస్యాలు చెప్పుకుంటున్నారు. అవి ఇంట్లో ఏంటి అలా అరుపులైన పడుతున్నాయి, వారి రహస్యాలు చెప్పుకుంటున్నారు. ఈ అడిచిగోటాలు కూడా ఎక్కువ రజోగుణంలోంచి వస్తాయి, అందుకే మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఇంత దగ్గరలో ఉన్నప్పుడు కూడా అడిచిగోటాలు ఏంటి, ఇవన్నీ చాలా మటుకి జరుగుబాటు కోపాలు, ఇవన్నీ జరుగుబాటు కోపాలు, జరుగుబాటు వాయిస్. ఇప్పుడు సాధ్యానంత వరకు సైలెంట్గా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెబుతా అంటే వాళ్ళకి, అంటే మీరు చెప్పడంలో మీ ప్రజెంటేషన్ సరిగ్గా లేదా వాళ్ళు, లేకపోతే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవటలేదా, అర్థం అవ్వకపోతే ఎందుకు అర్థం అవటలేదు. ఇక్కడ వీడు చెబుతున్నాడు, భగవాన్ చెబుతున్నాడు, టైం చూసి చెప్పండి, మేము ఓపెనింగ్కి వెళ్ళాలి బృందావనం హాస్పిటల్స్. మా మనస్సు పాలకొల్లో ఉంది, శరీరం ఎక్కడ ఉంది, మా శవమేమి జిన్నూరులో ఉంది, మనస్సు పాలకొల్లో ఉంది. కానీ శరీరం ఎక్కడ ఉండాలో మనస్సు అక్కడే ఉండాలి. ఇక్కడ మేము బాగా చదువుకున్నాం, మాకు జ్ఞానం కలుగుతుందని ప్రశ్న కలగదు. ఆలోచించి చెబుతున్నాను అనవసరం కలిగినా, మీరు చెప్పేది ఆలోచిస్తామని చెప్పడం లేదు, మొఖమాటం లేకుండా చెప్పేస్తున్నారు, వచ్చి మీకు జ్ఞానం కలిగే అవకాశం లేదని. మీరు పుస్తకాలు చదువుకోండి, అంటే మీకు డబ్బులు ఉంటే బజార్లో పుస్తకాలు దొరుకుతాయి, కొనుక్కోండి చదువుకోండి. బజార్లో దొరుకుతాయి పుస్తకాలు, మీరు కొనుక్కోండి చదువుకోండి. దాని అంత మాత్రం చేత జ్ఞానం కలగదు, అంత మాత్రం చేత దానివల్ల మీకు పాండిత్యం వస్తుంది. అంటే ఇతరులు చెప్పటానికి పనికి వస్తారు, మీరు బాగుపడటానికి పనికి రాదు. మీరు బాగుపడరు, ఇతరులకు చెప్పడానికి ఉపయోగపడతాయి. మరి చదివంత అంతే కదా, మాస్టర్ల చదువు మా చదువు ఒకటే కదా, మరి బళ్ళ మాస్టర్ల చదువు మా చదువు ఒకటే కదా, ఏదో పిల్లలు చెప్పి చేస్తే సరిపోతుంది కదా. చదువుకోయా, నువ్వు పుస్తకాలు చదువుకుంటానన్నారు, చదువుకో, ఇతరులకు ఉపయోగపడ ఇతరులకు చెప్పవచ్చు, ఇతరులు చదువు నీకేమో, నీకు సున్నా, నీకు సున్నాను ఏమోలే, చెప్పగా చెప్పగా ఏంటి, అందరికీ చెబుతున్నాం, మనకేమి తెలియట్లేదని షాక్ నీకు కూడా రావచ్చు. ఇక్కడ భగవాన్ చెప్పటాలి కానీ నేను చెబుతున్నాను, అది ఇక్కడది చెప్పగా చెప్పగా ఏమనిపిస్తుంది అంటే, మనం ఇన్ని విషయాలు చెబుతున్నా ఒకటి అమలు చేయటం లేదు, ఒకటి ఆచరించడం లేదని వస్తుంది మనకు చూడండి. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏంటి, వాళ్ళు బీమారాన్ని బోధించి వచ్చేసాం, రాజేశ్వరి గారు ఇంటికాడ, రాజేశ్వరి గారు ఎందుకంటే చెప్పవలసిన మాటలని చెప్పొచ్చాం. ఇందులో మనకు అసలు అందులో అనుభవం ఉంది, ఒకటైనా ప్రాక్టీస్ చేస్తున్నావా, అలా ప్రయత్నం చేస్తున్నావా దానికి. పోనీ నడుస్తా అంటే పడిపోయినా అసలు నడవటానికి ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పగా చెప్పగా కొంత ఆలోచన మీకు వస్తుంది, అసలు రాకుండా ఉండదు మీకు, కొంత లాభం మీకు వస్తుంది. అంటే ఇతరులకు ఇన్ని విషయాలు చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని ప్రాక్టీస్ చెయ్యాలి కదా, నా బుద్ధి మీకు వెంటనే కాకపోయినా స్లోగా కలుగుతుంది. కానీ ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు నీ గ్రంథ పట్టణం వల్ల జ్ఞానం ఏమి కలగదు. అందులో సందేహం లేదు, సందేహమేలా అంటే సందేహమేమో లేదు. నువ్వు చదువుకోవాలంటే చదువుకో, అంటే నువ్వు చదువుకోవాలంటే చదువుకో. నీవు అనేక జన్మల నుంచి వాసనను పోయేసుకొస్తున్నావు, అనేక జన్మల నుంచి నీ కోరికల్ని అలవాట్లను పోయేసుకొస్తున్నావు, నీ శరీరాలన్నీ కాలిపోయినాయి, పూర్వ జన్మలో నీ శరీరాలన్నీ కాలిపోయినాయి, అన్నీ కొన్ని సూక్ష్మ శరీరంతో మోసుకొస్తున్నా అనుభవం. ఆ దేహాలన్నీ కాలి బూడిదైపోయినాయి, పూర్వ దేహాలన్నీ అక్కడ నువ్వు సంపాదించుకున్న సంస్కారాలు వాసనలు ఈ టెండెన్సీస్ అక్కడ నీకు కలిగిన క్షోభాలు అనుభవాలు ఇవన్నీ నువ్వు తిరిగి మోసుకొస్తున్నావు. ఈ వాసనలు బలీయమైనవి. గురువు అనుగ్రహం లేకుండా ఒక వాసన విడిచిపెట్టగలవు నువ్వు? అసలు నిన్ను బంధించేదే వాసన కదా, నిన్ను బంధించడానికి సంకల్పించుకు. నిన్ను బంధించే వాసనలు కదా. మీరు చెప్పేది మాకు తెలియటం లేదు, మేము చెప్పేది మీకు తెలియటానికి మీ వాసన తెలియనిస్తుందా? ఇలా గురువు కాకపోతే మీకు చెప్పువాడు ఎవడన్నాడు అసలు? అసలు మన గురువుకి మించిన బంధువు అన్నాడా? ఈ బంధువులు ఎవరో మనకు ఉపకారం చేయక్కర్లేదు, అపకారం చేయకుండా ఉంటే వాళ్ళందరూ మన బంధువులే. ఈ బంధువులు 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 అంటారు ఎవడో, వాళ్ళు మనకి ఉపకారం చేయ అపకారం చేయకుండా ఉంటే చాలు వాళ్ళు. ఈ చుట్టాలు 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 అంటారు, ఏ చుట్ట మీకు ఏమి చేయడు కనిపెట్టుకోండి మీరు. మీరేమైనా కనిపెట్టుకుంటున్నారా? నువ్వు వదిలేసావులా, నీకు అవి గొడవ లేదు, ఇప్పుడే నీకు చుట్టాలు గొడవలు లేవు. నువ్వు న్యూట్రల్గా ఉంటున్నావు కదా, నువ్వు న్యూట్రల్గా ఉంటున్నావు. ఎంచదండి ఒక విషయం నీకు అర్థం అవటం లేదు, ఈ అసూయ అనేది ముందు చుట్టాల్లోనే ప్రారంభమవుతుంది. మీరు సత్యాన్వేషకులైతే మీరు బుద్ధిమంతులు అవటానికి ప్రయత్నం చేస్తారంటే ముందు విరోధులు మీ ఇంట్లోనే బయలుదేరతారు. మీ ఇంట్లోంచే విరోధులు పుట్టుకొస్తారు మీకు, బయట నుంచి కాదు ఇంట్లోంచే వస్తారు. మీరు నిజంగా సత్యాన్వేషకులు అయితే ఇప్పుడు ఎక్కడున్నావు నీకు సాధ్యం కాదు అంటే వాసనలు బలీయమ. టైం చెప్పండి, టైం చెప్పండి. మూడు ఎంత అండి? 3:10, 3:30 ఇప్పుడు చెప్పండి. ఎలాగా మనస్సులో ఈ వాసనలు బలీయమైనవి, అంచేది నువ్వు పుస్తకాలు చదివినా నిన్ను పూర్వ వాసనలు అంటే పూర్వ జన్మల నుంచి వచ్చే సంస్కారాలు నీకు జ్ఞానం కలగటానికి తొందరగా నిన్ను అందీకి ఎలా వచ్చేయు అయ్యి ఎలా వచ్చేయు. అది అది క్షయమయ్యే వరకు, ఏది వాసనాక్షయం అయ్యే వరకు నీకున్నటువంటి ఏ తలంపులను అయితే నువ్వు పూర్వజన్మ నుంచి మోసుకొస్తున్నావో అవి క్షయం అయ్యే వరకు లోపలున్నటువంటి సత్యం తాలూకు అనుభూతి సాధ్యమే కాదు. ఒక్క వాసన అంటే నేను ఒక శరీరాన్ని చంపేయడానికి ఒక్క జబ్బు చాలు. నీకు జ్ఞానం రాకుండా ఆపు చేయడానికి ఒక నీకు జ్ఞానం రాకుండా ఆపు చేయడానికి ఒక వాసన చాలు. మనిషి పాడైపోవడానికి ఒక పేకాడు చాలు. ఒక పేకాటాడి 100 ఎకరం 200 ఎకరాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలవాటు లేని వాళ్ళకి డబ్బు ఏ గూట్లో డబ్బు ఏ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే, ఏ గూట్లో చూసినా డబ్బే. అలవాటు లేని వాళ్ళకి డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. మీరు సినిమాలకు వెళ్ళరు, సిగరెట్లు కాల్చరు, ఎక్కడికి వెళ్ళరు, సారా తాగరు, మీరు ఇంకా డబ్బు ఏంటి, మీకు అన్నానికి ఎంత ఖర్చు అవుతుంది. మనుషులు పాడైపోవడం కూడా చాలామంది కొని తెచ్చుకుంటున్నారు. అది 500 రూపాయలు కూలి పని తెచ్చుకుని 300 రూపాయలు చాలా తాగేస్తా అంటే వాడు ఎవడు, వాడు ఎవడు ఎవడు బాగు చేయగలరా వాడిని? ఈ 2 రూపాయలు బియ్యం ఎంతవరకు బాగు చేస్తాయండి? 300 రూపాయలు చాలా తాగేవాడికి 2 రూపాయలు బియ్యం. అసలు మీకు అలవాటు లేదు, డబ్బు ఖర్చు అవ్వదు మీకు. జీతం ఎక్కువ తక్కువ అని కాదు, తక్కువ జీతం వచ్చిన నెలవి మీకు. మీరు డబ్బు తింటారు కదా, డబ్బు తింటారా? ఇక్కడ నీకు ఈ వాసనలోంచి అలవాటు వస్తుంది, వాసనలోంచి అలవాటు వస్తుంది. అంటే నీకు జ్ఞానం రాకపోవడానికి, నువ్వు పాడైపోవడానికి, నీ దగ్గర ఉన్న పైసలన్నీ ఖర్చు అయిపోవడానికి ఇది బాగా వినండిది, నీ అలవాట్లే కారణం. ఎవరి మీద నెపాలయకు, ఎవరి మీద నెపాలయకు. నిన్ను నువ్వు బాగు నిన్ను నువ్వు బాగుపడటం నిన్ను నువ్వు బాగుపడటానికి నువ్వు ప్రయత్నం చేయటం మానేసి, నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేసేసి ఎదుట వాళ్ళ మీద నెపాలేసి ఎంతకాలం కాలక్షేపం చేస్తావు? ఎవడైనా పాడైపోమని చెబుతున్నారా మిమ్మల్ని? ఇక్కడ భగవాన్ చెప్పిన సూత్రం ఏనండి, మీకున్న అలవాట్లకి మీకు పూర్వజన్మ నుంచి వచ్చిన గుణాలు ఈ అలవాట్లు వీటి వల్లే నువ్వు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ పాడవటానికి కారణం. ఆధ్యాత్మికం కాదు, భౌతికంగా కూడా నువ్వు పాడైపోవడానికే కారణం. మీ అంతటి మీరు దరిద్రం చేసుకుంటామంటే మిమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు? మిమ్మల్ని ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది? మీ అంతట మీకు బాగుపడాలని లేదు, మీ అంతట మీరే దరిద్రులు అయిపోతాంటే మీకు ఏ ప్రభుత్వం వచ్చి మీకు సహకారం చేస్తుంది? ఎవరో సహకరించేది? మీరంతట మీరు పాడవుతుంటే ఎవరు సహకరించేది? మీకు బాగుపడాలని ఉంటే ఎవరైనా మీకు సహకరిస్తారు, మీకే అసలు బాగుపడాలి లేనప్పుడు ఎవరు సహకరిస్తారు? నీ అలవాట్లు వేగం ఏమైనా తెలుస్తుందా? నీ అలవాట్లు వేగాల్లో నీ రూపాయలు కాలిపోతున్నాయా? నీ రూపాయలు ఖాళీ చేసుకుంటున్నావు నీ అలవాట్లు వేగంలోనే. ఎవరిని నిందిస్తారు మీరు? ఎవరిని నిందించేది మీరు? ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? ఎవళ్ళో ఆదిలు కూడా ఇంతకు మీ ఆదిని బట్టి మీరు చొక్కాలు గుర్తించుకోలేరా? అయితే మీరు శాస్త్రాలు చదువుకుంటున్నారు, బాగా గ్రంథాలు చదువుతున్నారు, పాండిత్యం సంపాదించారు. ఇంకా అక్కడి నుంచి నేను పండితుడు, నేను పండితుడు అని అనుకుంటూ కూర్చోండి ఇంటికాడ, అది కూడా అది కూడా పేకాటలు. నేను పండితుడు, నేను పండితుడు అని కూర్చోండి, అది కూడా ఒక వాసన. నీ పాండిత్యం కూడా ఒక వాసన. పాండిత్యం అంటే దేనికి? శబ్దానికి ఉత్పత్తి అర్థం చెబుతావు నువ్వు, ఇతరులకు పాఠాలు చెబుతావు. ఈ పాండిత్యం అంతా ఇతరులకు చెప్పడానికా, నువ్వు బాగుపడటానికా? అసలు పాండిత్యం సంపాదించేటప్పుడే నువ్వు బాగుపడటానికి సంపాదిస్తున్నావా, ఇతరులకు చెప్పడానికి బాగు చేసేవి నేర్చుకుంటున్నావా? నువ్వు నిన్ను నువ్వు చంపుకోవడానికి గుండు సూది సరిపోతున్నావు కదా, ఖర్చులు కట్టాలు ఎడ్డపాడు కావాలా? రామకృష్ణుడు, నిన్ను చంపుకోవడానికి గుండు సూది సరిపోతున్నావు కదా, గడ్డపారు లేకపోతే నిన్ను చంపుకోలేవా? ఇతరులను చంపడానికి కావాలి నీ ఖర్చులు కటారులునే. ఈ పాండిత్యం లేకపోతే నువ్వు బాగుపడలేవా? అసలు నువ్వు పాండిత్యం నేర్చుకున్నప్పుడు ఇతరుల కోసం నేర్చుకుంటున్నావా? నువ్వు బాగుపోయి ఏదో చదువు ఏదో పాఠాలు చెప్పడానికి నేర్చుకుంటున్నావా? నేను నువ్వు బాగు చేసుకోవడానికి నేర్చుకో, ఫండమెంటల్ ప్రశ్న ఇది. అధికారం ఇది అసలు ఫండమెంటల్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. నువ్వు పాండిత్యం సంపాదించినప్పుడు నీ తలరాత మార్చుకోవడానికి ఏమైనా కృషి చేస్తున్నావా? సంపాదించుకో, నీ పాండిత్యం సంపాదించుకుంటున్నావు సంపాదించుకో, అది కూడా ఒక వాసన మంచిది, సంపాదించుకో. అది మౌనం అంటే ఏమిటి? నా పాండిత్యం గొడవ వదిలేయని చెప్పేశారు కదా, ఇంకా గొడవ మౌనం అంటే ఏంటి? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు పాండిత్యం సంపాదించేటప్పుడు ఇతరులకు చెప్పడానికి పాండిత్యం సంపాదిస్తున్నావా, నువ్వు బాగుపడటానికి సంపాదిస్తున్నావా పాండిత్యం? ఆ ఒక్క ప్రశ్న మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇదంతా ఇతరుల కోసమా నువ్వు బాగు కోసమా? ఇవన్నీ ఇతరులకు బోధించడానికే, నువ్వేమైనా ప్యూరిఫై అవ్వడానికే. ఈ పాండిత్యాలు ఇతరులకు బోధించడానికి ఉన్నాయా, నువ్వు బాగుపడటానికి ఉన్నాయా? అంటే మౌనం అంటే నోరు మూసుకోవడం మౌనం కాదేమో, నోరు మూసుకూర్చున్నాం. మీరు కోపాలు వచ్చినప్పుడు కూడా నోరు మూసుకుంటారు. ఒకసారి మీరు మాట్లాడరు 4 రోజులు 5 రోజులను. మీరు అప్పుడప్పుడు కోపం చేసుకుంటారు, టైం అయిందండి.
3:25
పావు చెక్కు 4 గంటలకు చెప్పండి, లేచిపోతే డిస్పర్స్ అయిపోతాం. పావు చెక్కు 4 అయితే మేము అక్కడ రిబ్బన్ కత్తిరించాలి. బృందావన హాస్పిటల్స్ మనసు అక్కడ పెట్టుకుని శరీరం ఎక్కడ ఉంది? మేము నోరు మూసి కూర్చుంటే మౌనం కాదా? అంటే మనసు మూతపడాలి, నోరు మూతపడటం కాదు, మనసు మూతపడాలి. మనసు మూతపడితే అప్పుడు మీకు మాటలు అక్కర్లేదు. ఎవడు ఎవడికైతే మనసు పలచబడిందో, ఎవడికైతే మనసు మూతపడిందో, ఎవడికైతే మనసు పలచబడిపోయి చిరిగిపోయిందో, అక్కడి నుంచి గొప్ప సందేశం ప్రారంభమవుతుంది. వాడికి మాటలతోటి పని జరుగుతుంది. మాటలు ఇలా ఉదయం ఉదయం చోట మాట్లాడేటప్పుడు మాటలు ఎలా ఉదయం ఉదయం చోట మాట్లాడేటప్పుడు మాటలు ఎలా ఎందుకు మాటలు? కడుపులో లేనిది కడుపు చింపుకుంటే వస్తుందా? ఎందుకు ఈ బొబ్బలు? నీకు ఎప్పుడైతే మౌనం కుదిరిందో, మనసు ఎప్పుడైతే చిరిగిపోయిందో, ఇవన్నీ పూర్వజన్మల నుంచి వచ్చే టెండెన్సీస్ అని ఎక్కడ గూడు కట్టుకుని ఉన్నాయో, ఆ మనసు ఎప్పుడైతే ఖాళీ బూడిది అయిపోయిందో, ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లో ఉన్న ఎలకలు కూడా కాలిపోతాయి. అలాగే నీ మనస్సు కాలిపోయినప్పుడు మనస్సులో ఉన్న గుణాలు కూడా కాలిపోతాయి. అప్పుడు మాటలతోటి వాడు మాట్లాడే అది మౌన భాష, అదే దక్షిణామూర్తి భాష. మీకు గంటల తరపడి మేము చెబుతున్నాం, ఇవన్నీ ఈ ప్రసంగాల అవసరం లేదు. మేము మౌనంగా ఉండి మనసు చిరిగిపోయిన మౌనంలో ఉండి మీతో మాట్లాడుతుంటే ఈ వాక్కుతో వచ్చే భాష కంటే మౌన భాష వల్ల మీరు తొందరగా బాగుపడతారు. నోటితోటి మీరు బాగుపడాలని చెప్పడం కాదు, అది మౌనంలోంచి కనుక వస్తే మీ మనసులో తొందరగా మార్పు వస్తుంది, మారు మనసు పొందుతారు. మా ప్రసంగాలు అనవసరం. అసలు మీరు మా ప్రసంగం అక్కర్లేకుండా మారు మనసు కనుక మీరు పొందుతంటే ఇక్కడ కూర్చుని మేము ప్రవచనాలు చెప్పడం అనవసరం. నీకేమీ ప్రయోజనం లేనప్పుడు ఎందుకు ఈ ప్రవచనాలు? మీ శాంతికి కానీ లేకపోతే మీ హృదయం యొక్క లోయలు పెరగడానికి కానీ మీకు జ్ఞానోదయం అవటానికి కానీ ఉపయోగం లేని ప్రవచనాలు దేనికోసం? మౌనానుకున్న శక్తిలో వెయ్యం వంతు మాటకు లేదు. మౌనానుకున్న శక్తి తలంపుకు లేదు, తలంపుకున్న శక్తి మాటకు లేదు. ఇట్ ఇస్ ఎ డ్రై వర్డ్స్. కొంతమంది బంధువుని ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటారు, మీరు మంచినీళ్ళు తాగుతారా, ఇవి తాగుతారా, ఇవి తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఇలాగే దండకొని చెప్తా ఉంటారు. వాళ్ళు మంచినీళ్ళు లేదు, కాఫీ లేదు, టీ లేదు, ఇదంతది మెకానికల్. గౌరవం కోసం మనల్ని అడుగుతున్నారని తెలుస్తూ ఉంటుంది. మీరు మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏం చేస్తారా, భోజనం చేస్తారంటే దీని అర్థం చివరికి ఏంటంటే ఏం అక్కర్లేదు అని. దిస్ ఇస్ మెకానికల్. ఇవన్నీ యాంత్రికం. ఏంటి ఇవన్నీ యాంత్రికం? ఏం జరిగిస్తున్నాడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మరి పరమాత్మ ఒకడున్నాడు, వాడిని గుర్తుపెట్టుకోండి. ఇంకేం అక్కర్లేదు, మీరేం చేయక్కర్లేదు. పరమాత్మ అనేవాడు ఒకడున్నాడన్న గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి భయపడకండి, మీరు ఎవరిని భయపెట్టకండి. మీరు ఎవరికి భయపడకండి, మీరు ఇతరులను భయపెట్టకండి. మీరు చెప్పే మౌనం, మీరు మౌనం గురించి మాట్లాడుతున్నారని అవగాహనకు అందటం లేదు, నాకు అర్థం కావటం లేదు. మౌనం అంటే మాటకు అందదు, సంకల్పానికి అందదు, మనస్సుకు అందదు. నీ మనసుకు అందేది మౌనం కాదు, మౌనం నీ మనసుకు అందదు. సైలెన్స్ ఈ ఒక్క మాట రాసుకోండి. మరి సైలెన్స్లో దేవుడు లేడు, సైలెన్స్లో సృష్టి లేదు, సైలెన్స్లో ఇతరులు లేరు, సైలెన్స్లో నేను మాట్లాడటానికి మీరు కూడా ఎవరు లేరు. ఇదంతా మానసిక అలజడిలో చేస్తుంది. సైలెన్స్లో సృష్టి లేదు, సైలెన్స్లో చావు లేదు, సైలెన్స్లో పుట్టుక లేదు. సైలెన్స్లో ఉండగా ఎవరితోటి ఎవరు మాట్లాడతారు? మీ నోటి నుండి అన్నం వద్దున్నప్పుడు ఎవరితోటి మీరు మాట్లాడతారు? మీ నోటి నుండి అన్నం ముద్ద పెట్టుకుని పక్క వాళ్ళతోటి మీరు మాట్లాడగలరా? సైలెన్స్లో ఎవరి చోట ఎవరి చోట మాట్లాడుతాం? సైలెన్స్లో భగవంతుడు ఉన్నాడా లేడని ఇటువంటి తలంపులు కూడా వచ్చే అవకాశం లేదు. ఏదైనా గొప్ప పొయిట్రీ కానీ, గొప్ప గొప్ప సైంటిఫిక్ అచీవ్మెంట్స్ కానీ, ఇవన్నీ సైలెన్స్లోంచి వస్తాయి. జీవితంలో ఆ స్థాయిలో నుంచి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే మాధుర్యం కల్పించుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మాధుర్యం అంటే వాళ్ళకి సాయిలైన స్థలం నుంచి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ అచీవ్మెంట్ జరిగినా ఆల్బర్ట్ కనిపెట్టినామండి, ఇంకొకటి కనిపెట్టినామండి, ఈ ప్రపంచంలో సైంటిఫిక్ శాస్త్రీయమైన అచీవ్మెంట్స్ అన్నీ కూడా సైలెన్స్ నుంచి వచ్చింది. నిజమైన ఆప్యాయత కూడా సైలెన్స్ నుంచి ప్రపగిస్తుంది. ఏ ట్రూ లవ్, ఏ లాయల్ లవ్, ఇది ఫెయిత్ఫుల్ లవ్, ఇదంతా సైలెన్స్లో అని చెప్పి ప్రవహిస్తుంది. సైలెన్స్లో మాట్లాడటానికి ఎవరు ఉండరు, ఎవరు ఎవరితో మాట్లాడటానికి ఎవరు కనపడరు. అది ఇతరులు ఉంటే కదా మాట్లాడటానికి సైలెన్స్లో ఎవరు మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతాం సైలెన్స్లో ఎవరు కనపడకపోతేనే. అంటే మన జీవితంలో కనీసం కొన్ని క్షణాలు కూడా మనం సైలెన్స్ అనుభవించలేదు. ఎవరితో మాట్లాడతాం? అంచేది నేను మేము పాలకొల్లి వెళ్ళాలి, ఆ రిబ్బన్ కత్తిరిన సరే ఇది ముహూర్తాలు, ఈ నమ్మకాలకు సంబంధించిన ఈ హాస్పిటల్స్ పేరు బృందావన హాస్పిటల్స్. ఈ మేము టైంకి వెళ్ళాలి, ఏదో టైంకి వెళితే సరిపోదు, ఏదో మంచి రోజులని మంచి టైం అని ఇవన్నీ మన హిందువులు కాలాన్ని ఉపయోగిస్తున్నారు కదా, మంచి ముహూర్తాలు మంచి నక్షత్రాలని కాలాన్ని విడదీసి చెబుతున్నారు. మన హిందువుల ఆచారం ప్రకారం వెళ్ళాలి. అన్ని రోజులు మంచి కదా అంటారు క్రైస్తవులు. దేవుడు ఇలా ఎందుకు చేశాడు, చెడ్డ రోజును సృష్టించాడు అంటారు క్రైస్తవులు. చెడ్డ రోజును సృష్టిస్తాడా దేవుని కుమారుడు? మీ హిందువులు మంచి రోజులు అంటారు, చెడ్డ రోజును కూడా దేవుడు సృష్టించి పెట్టాడా? సరే మనం ఏదో మతంలో ఉన్నాం కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మనం అనుసరించాలి. హెడ్మాస్టర్ మాట్లాడతారు, హెడ్మాస్టర్ మాట్లాడతారు, మేము పాలకొల్లి వెళ్ళి వస్తాం, మేము మీ అందరి దగ్గర సెలవు. అందరూ కూర్చొని ప్రసంగం కంటిన్యూ అవుతుంది, ప్రవచనం కంటిన్యూ అవుతుంది, సినిమా ఆగదు, ఊరికే యాక్ట్రెస్ మారుతున్నారు అంతే. సినిమా సినిమా కంటిన్యూ అవుతుంది, అలాగా యాక్ట్రెస్ మారుతున్నారు, కూర్చోండి సినిమా చూసేళ్ళండి. ఊరికే యాక్ట్రెస్ మారుతున్నారు కానీ సినిమా ముగింపు లేదు ఇప్పుడు, కూర్చోండి.